ఎంత సంపద వచ్చినా ఎంత తొందర పని వచ్చినా భగవంతుని పూజ పూజయే నివేదన నివేదనయే ఆ సమయంలో కాంప్రమైజ్ అవరాదన్నారు. కాకపోతే ఈవిడ అమాయకురాలు కొడుకు అనుకుంది, ఈయన మా అమ్మని పరీక్షించాలనుకున్నాడు. నాకు పాలిస్తూ మధ్యలో పని ఆపి పాలు తెంపడానికి ఎడతావా, నీకు ఆ పాలు ఈ పెరుగు ఎలా దక్కుతాయో చూస్తాను అనుకున్నాడు. తద్బాలుడెక్కుడు కోపంబున వాడిరాత దధిమత్ కుంభంబు ఓగొట్టి తెంపడరం కుంభములోని వెన్నదిని మిథ్యాశంకుల బాష్పుడై. చాలా కోపం తెచ్చుకున్నాడు, దొంగ కోపం నటించాడు. నిజంగా అది కోపము కాదట, కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు పాలు ఇవ్వకుండా మా అమ్మ వెళ్ళిపోయిందని ఏడ్చాడు. అంటే గురువుగారు తిడితే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసిన ఆయనైతే దొంగ ఏడుపు కాదు, అది నిజమైన ఏడుపే, కానీ ఇది మాత్రం ఒరిజినల్ ఏడుపు కాదు, మిథ్యాశంకుల బాష్పుడు అన్నారు. అంటే ఏమిటి, కన్నీళ్లు రావటంలా తెచ్చుకున్నాడు, నటిస్తున్నాడు, దొంగ కన్నీళ్లు తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అటు ఇటు చూశాడు. పెరుగు తిరుగుతోందిగా వాళ్ళమ్మ, పెరుగు తిరుగుతూ తిరుగుతూ కొండక్కడ వదిలిపెట్టి పాల కొండ దగ్గరికి పెడతావా అమ్మ, ఈ కొండ సంగతి చూసుకో దీని మొహమ్మండ అనుకుని ఆ పక్కనే ఒక వాడి రాయి ఉంది, సూటిగా పదునుగా కఠినంగా ఉన్న ఒక రాయి పట్టుకొచ్చాడు. పూర్వం ఇళ్లలో కుంకుడుకాయలు ఇవి కొట్టుకోవడానికి రాళ్ళు ఉండేవిలేండి, నాలుగు రాళ్ళు వెనకేసుకునేవారు అప్పట్లో ఇలాగా. ఇప్పుడు మనము వేసుకుంటున్నాం నాలుగు రాళ్ళు, కిడ్నీలో వేసుకుంటున్నాం, మళ్ళీ సిడ్నీ పరిగెట్టాలి దానికోసం. ఈ రాయి తీసుకుని పడుక్కను కొట్టాట కొండ మీద, కొండ భళ్ళున పగిలి కింద పడిపోయింది, ముక్కలు ముక్కలైపోయింది కొండ. కొండలో ఉన్న పెరుగంతా నేలపాలైపోయింది, వెన్నంతా అలా పైన తట్టు కింద తేలింది, మొత్తం వెన్నంతా తిన్నాడు. అందుకే నున్నగా ఉండేవాడు. ఈ వెన్న మొత్తం తిని ఇక్కడుంటే వాళ్ళమ్మ వచ్చి కొడుతుంది కదా, అందుకని అక్కడి నుంచి పారిపోయాడు. కొండ పగలగొట్టి ఆ తర్వాత తన దారిని పారిపోయాడు. ఇంతలో వాళ్ళమ్మ ఏం చేసింది, పాలు దింపి మళ్ళీ కుమారుడికి పాలిద్దామని వచ్చి చూస్తే అక్కడ కుమారుడు లేడు, గోపాలుడు లేవు, గోపాలుడితో పాటు అక్కడున్న పెరుగు కొండ పగిలిపోయింది, పెరుగు కొండలో ఉండవలసిన వెన్నంతా మాయమైపోయింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఓరి తొంటరి కుమారా, వెన్న తినేసావా అనుకున్నది. నవ్వొచ్చింది ఆవిడికి. శ్రీకృష్ణుడు కొండ పగలగొట్టినా అందులో పెరుగు నేలపాలైనా వెన్న మాయమైనా ఆవిడికి ఏం కోపం రాలా, కొంచెం నవ్వే వచ్చింది. కానీ అంతలోనే భయం కలిగింది. ఏమిటా భయం, ఈ పిల్లవాడు ఇతరుల ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడని, పాలు పెరుగు మొదలైనవి చౌర్యం చేసి తినేస్తున్నాడని, కుండలు పగలగొడుతున్నాడని గోపికలంతా నా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నా ఇంట్లోనే నాకుండే పగలగొట్టాడు, కాబట్టి వీడిని పట్టుకుని శిక్షించకపోతే వీడు పాడైపోతాడేమో, చిన్నపిల్లడు బాగా అల్లరి చేస్తున్నప్పుడు శిక్షించాలి మధ్య మధ్యలో. ఎంత గారం చేసిన పిల్లల్ని మారం చేసినప్పుడు గారం చేసినటువంటి పిల్లల్నే శిక్షించాలి, లేకపోతే వీళ్ళు పెద్దయ్యాక ఇంకా ఇంకా తప్పులు చేస్తారు. మా పిల్లాడు మా పిల్లవాడు పర్వాలేదు లేని సమర్థించామా, వాడు ఇంకా ఇంకా తప్పులు చేస్తాడు, చివరికి పాడైపోతాడు, గొప్ప దొంగ అయిపోతాడు. కాబట్టి శిశువుగా ఉన్నప్పుడు, పసివాడుగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం దారిలో పెట్టాలి, మొక్కగా వంచకపోతే మానయ్యాక వంగదు. ఇప్పుడు ఏం చేయాలి ఈ పిల్లాన్ని, ఊరక ఉందామంటే అల్లరి పెరుగుతోంది, దొంగతనాలు పెరుగుతున్నాయి, క్రమంగా వీడు పాడవుతాడేమో, అలాగే వీడు కొడదామా అంటే కొట్టడానికి మనస్సు అంగీకరించదు, తిట్టడానికి నోరు రాదు. లేక పుట్టాడు, ఆవిడకి షష్ఠి పూర్తి లేక పుట్టాడు కదా. ఇప్పుడు కృష్ణుడికి 3 ఏళ్ళు, ఈ కొండ పగలగొట్టేనాడి ఆవిడకి 63 ఏళ్ళు. ఈ వయసులో పిల్లల మీద సహజంగా వ్యామోహం ఉంటుంది, కొంచెం మీకు తెలుస్తుంది రండి. 60 ఏళ్ళు వచ్చినప్పుడు కనుక ఎవరికైనా పిల్లలు పుడితే ఆ పిల్లల మీద ఉన్న ప్రత్యేక అంత ఎంత కాదని నేను అనలేదు బాబోయ్, బోతన గారు చెప్పారు, మళ్ళీ నా మీద పడద్దు. ఇప్పుడు ఆవిడ ఒక్క క్షణం ఆలోచించి, లాభం లేదు, బాలుడి తండని భావితునందునా ఏ పెద్దలును నేరీ క్రమం ఒండె రుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడని దొక్క చోటు లేదు, పట్టి శాస్తి చేయు భంగి ఎట్లు తన్ను నెవ్వరైన తలపోయబారెడి భీతి లేదు, ఓజ ఒకటి ఎరుగడు ఎలమిను ఒరకుండ్రురా ఎక్క సఖ్యములాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, వీడు చిన్నపిల్లవాడు, వాడంతటా వాడే బాగుపడతాడులే, పిల్లలు అల్లరి చేయక పెద్దవాళ్ళు చేస్తారా, చిన్నపిల్లలకి అల్లరి సహజము గనక వీళ్ళని క్షమించి వదిలేద్దాం, వాళ్ళే పెద్దయ్యాక బాగుపడతారు అని ఊరకుందామా అంటే ఇది పెద్దలు చెయ్యకూడని పని. పెద్దలు ఎప్పుడు కూడా పిల్లలు పాడైపోతుంటే వాడంతటి వాడే బాగుపడతాడు అని సహించి ఊరుకోరాదని శాస్త్రం చెబుతున్నది. పోని చితక్కొడదామా అంటే కలిగిలే ఒక్కడుగా నిలేడు, లేక లేక ఒక్కే ఒక్క కొడుకు పుట్టాడు. పోని గట్టిగా తిడదామా అంటే ఈ ముద్దుల ముఖం చూచిన తర్వాత ఆ కుర్రవాడిని ఏమనడానికి మనస్సేమో అంగీకరించటం లేదు. తనని గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అననే భయం లేదు. ఎవరేమనుకుంటే నాకే, నా పని నాదే అంటాడు. సిగ్గు లేదు, భీతి ఎరగడు. ఇంట్లో పడుండరా బాబు, ఇంటి నిండా చాలా పదార్థాలు ఉన్నాయి, తిని ఆడుకో, ఇంట్లో పాడుకో, ఇంట్లో ఏం చేసినా పర్వాలేదంటే వినిపించుకోకుండా అన్ని చోట్లకి పడతాడు. చొచ్చి చూడనిది ఒక్క చోటు లేదు, వీడు లేని స్థలం అంటూ ఉండదు. ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో అనే తేడా లేకుండా అన్ని ఇంట్లోనూ వీడే ఉంటాడు. అంటే అర్థమేంటి? సర్వాంతర్యామి. విష్ణువు అనే శబ్దమునకు వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉండువాడు అని అర్థం. ఇతడు లేని ప్రదేశం ఉండదు, అదేం విచిత్రమో తెలియదు. ఏ ఇంట్లో చూచినా మా కొంటి కృష్ణుడే కనపడతాడు. ఇతన్నికి కొడదామంటే వెరపెరుంగుటకున ఈ వినిపింతునందున తను దానయ్య ఈ బుద్ధి తప్పకుండు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కొట్టకూడదు, కొంచెం బెదిరించాలి. బెదిరిస్తే దారిలో పడతాడు, తప్పుడు పనులు చెయ్యడు. పిల్లలు బాగా పాడైపోతున్నప్పుడు కొంతైనా బెదిరించాలి. బెదిరిస్తే అయినా ఇతడు బాగుపడతాడేమో. కొట్టకుండా తిట్టకుండానే మొత్తం మీద కాస్త చూపులతోటో ఇంకో రకంగానో వాడిని భయపెట్టాలి. భయపెడితే భవిష్యత్తులో బాగుపడతాడు, లేకపోతే ఈ పిల్లాడు పూర్తిగా పాడైపోతాడు అనుకున్నది. ఇలా అనుకుని వెంటనే చేతిలో కొరడా కర్ర గుచ్చుకుని ఎక్కడున్నాడు కుర్రాడని తెగ వెతికింది. వాళ్ళకి చాలా ఇళ్ళు ఉన్నాయిలండి, దాదాపు ఆ రోజుల్లో 20-30 ఇళ్ళు కట్టాడు నందుడు. మహారాజు గారైనా అవన్నీ ఇప్పుడు ఏం కనపడవు, కానీ నందగ్రామంలో ఒక్క ఇల్లు మాత్రం కనపడుతుంది. 84 భవన్, 84 స్తంభముల బిల్డింగ్ ఒకటి ఉన్నది. ఆ బిల్డింగ్ కొంత శిథిలం అయిపోతే దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేశారు. బృందావనం వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఇప్పటికే చాలాసార్లు బృందావనం మీలో నాతో పాటు వచ్చారు కొంతమంది, అసలు దాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వచ్చే సంవత్సరం కాకపోయినా పై సంవత్సరం పెడదాం, ఎందుకంటే వచ్చే సంవత్సరం హరిద్వారానికి ట్రిప్ మార్చేసాం కనుక. బృందావనంలో కూడా చూడాలి, బృందావనం వంటి అపూర్వమైన స్థలాలు అరుదుగా ఉంటాయి. ఈ ప్రపంచంలో 2 చోట్ల మాత్రమే భగవంతుడు ఎవరూ పిలవకుండా ఉంటాడని, తక్కిన ఎక్కడా దేవుడు ఉండడని, పగటిపోటు ఉంటాడు సాయంత్రం వెళ్ళిపోతాడని దేవీ భాగవతంలో మీకు చెప్పాను కమన్నా. కాశీ బృందావనం వినా దేవీ భాగవతంలో చెప్పబడిన గొప్ప శ్లోకం. కాశీ బృందావనం ఈ 2 చోట్లు మాత్రం కలియుగాంతం వరకు నిరంతరం భగవంతునికి నీడగా ఉంటాయి, నిలయముగా ఉంటాయి. ఆ స్థలములకు ఉన్న శక్తి వేరు. అటువంటి బృందావనంలో ఈ కృష్ణుడు ఎక్కడికి పారిపోయాడా అని యశోదాదేవి కొరడాకర్ర పుచ్చుకుని వెతకడం బయలుదేరింది. వెతకడానికి వెళ్ళగా వెళ్ళగా ఒక ఇంట్లో చూచింది. వికచ కమలనయ్యన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగవేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే. పద్మాక్షి యశోదాదేవి అలా కృష్ణుడి కోసం వ్రేపల్లంతా వెతగ్గా వెతగ్గా ఒక ఇంట్లో వాళ్ళ స్వగృహంలో 84 స్తంభములతో నిండినటువంటి ఒకనొక భవనంలో కృష్ణుడు చూచింది. ఆ భవనంలో కృష్ణుడు ఎక్కడ కనబడ్డాడు? భవనం మధ్యలో ఓ ఉట్టి ఉంది, ఆ ఉట్టి మీద వెన్న కుండ ఉన్నది. ఇప్పుడు ఆ ఉట్టి దగ్గరకు వచ్చాడు కృష్ణుడు. ఓ రోలు ఉంటే ఆ రోలు తిరగేశాడు, ఎక్కాడు. ఆ ఉట్టి మీద ఉన్న కుండ కిందకి దింపాడు. ఆ ఉట్టి మీద ఉన్న కుండ నిండా వెన్న ఉంది. ఆ వెన్న చేత్తో తీసి తను తినడం లేదట, తనకి ఎక్కువైపోయింది రండి. అందుకని కోతుల్ని పిలిచాడు. బృందావనంలో బోలెడని కోతులు, మనం ఎక్కడికెడితే అక్కడికి మనతో పాటు కోతులు వస్తూనే ఉంటాయి, మనకి కోతులకి ఫ్రెండ్షిప్ ఎక్కువ. అదేమిటో, మన భక్తులు ఎక్కడికెళ్ళినా భక్తులతో పాటు కోతులు కూడా వస్తుంటాయి. నా పురాణం వినడానికి కోతులు చొప్పనాసులు అనే తేడా లేకుండా అందరినీ పంపిస్తాడు దేవుడు, ఎందుకంటే వాటికి కూడా జ్ఞానం ఉంది కదటండి. అందులో ఈ కోతులు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు రామచంద్ర ప్రభువుకి సేవ చేసిన అంగదుడి యొక్క పరివారం వాళ్ళంతా, ఫ్యామిలీ ఆఫ్ అంగద. వీళ్ళల్లో 1-2 కోతులు వాలి యొక్క పరివారమే కాకుండా నీలుడు మొదలైనటువంటి వాళ్ళ పరివారం కూడా ఉన్నారు. ద్విధుడు, మైందుడు ఇలాంటి వాళ్ళ పరివారాలు కూడా ఉంటారు. వాళ్ళు కొంచెం రౌడీ గ్యాంగ్. ఇలా రకరకాలైన కోతులు ఉన్నాయి. ఈ కోతులు బృందావనంలో బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ బృందావనంలో ఈ 84 స్తంభాల భవనంలో కోతుల్ని పక్కన కూర్చోబెట్టుకుని అందులో ఒక కోతిని దగ్గరికి పిలిచాడు. అది పండుకోతి. మూతంతా ఎర్రగా ఉన్నవి పండుకోతులను, నల్ల మూతి కలిగినవి కొండముచ్చులను. ఈ పండుకోతిని దగ్గరికి పిలిచి, కోతి మొహమాట పడకు, మా ఇంటిలో బోలెడంత వెన్నుంది, మా అమ్మ పిసినగొట్టు ఇలా ఉట్టి మీద దాస్తుంది, ఎవరికి పెట్టదు, నేను పెడతానే అని కోతికి పెట్ట మొదలెట్టాడు. ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగని. పోనీ ఏ కశ్యప్ గారికో పెడితే ఆయన ఈ మధ్యన అసలే 3 మిల్లీగ్రాములు బరువు తగ్గిపోయాడు. కాస్త నున్నగా తయారయ్యేవాడు. కోతికి పెట్టడం మొదలెట్టాడు ఈయన. మహానుభావుడు శ్రీధరుడని ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు. వేదం వ్యాసుని భాగవతానికి ఆయన ఏం రాశాడు? వ్యాఖ్య రాశాడు. తెలుసుగా మీకు, సంస్కృతంలో భాగవతం చదువుకున్నవాడు భాగవతం పురాణం చెప్పేటప్పుడు శ్రీధర వ్యాఖ్య చదవకుండా ఉండడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం వాడు ఆయన. ఆ మహానుభావుడు ఈ శ్లోకానికి కింద తాత్పర్యం రాస్తూ, ఆ కోతి మామూలు కోతి కాదట, వృక్షరథుడు అని ఒక రాజుగారు ఉన్నాడు. ఆ వృక్షరథుడు యొక్క వంశంలో పుట్టిన కోతి. ఈ కోతి రామరావణ యుద్ధంలో రాముడి మీదకి రావణాసురుడు బాణం వేస్తుంటే, మా రాముడికి బాణం మీద కొడతావా, మా రాముడి మీద బాణం వేస్తావా, ఆ బాణం రాముడికి తగిలితే గాయం అవుతుంది అని అమాంతంగా తన గుండె అడ్డం పెట్టాడు. ఈ రావణాసురుడు రాముడి మీద వేసిన బాణం రామునికి తగలకుండా తన ఛాతి అడ్డం పెడితే ఈ రావణుని బాణం ఆయన గుండెల్లో తగిలింది. దాంతో ఆ కోతి కింద పడి చచ్చిపోయింది. రామాయణ యుద్ధం అయిపోయిందిగా. అయిపోయాక ఇంద్రుడు రాముణ్ణి స్తుతించి ఏం కావాలో కోరుకోమంటే ఈ చచ్చిపోయిన కోతులన్నీ బతికించమని అడుగు. తెలుసుగా మీకు ఆ విషయం రామాయణంలో. అప్పుడు ఇంద్రుడు అమృతం కురిపించి చచ్చిపోయిన మొత్తం వానరులందరినీ బతికించాడు. మళ్ళీ అప్పుడు ఈ వానరం కూడా బతికింది. అప్పుడు రాముడు, నువ్వు నాకు ఇంత ఉపకారం చేసావు, నీ వంశం వాళ్ళు ఎక్కడ కనబడినా వాళ్ళకి నేను సేవ చేస్తాను, ఇంత తిండి పెట్టి వాళ్ళందరికీ వైకుంఠం ఇస్తానని వరం ఇచ్చాడు. వాడి వంశం వాడి కోతిగాడు. ఎంత అదృష్టం అండి. ఎప్పుడో రామునికి ఒక కోతి సాయం చేసిందిట, వృక్షరథుని వంశంలో పుట్టిన ఒక వానరం. ఆ వానరం ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి ద్వాపరయుగం చివరి పాదం, అందులో ఉన్న వంశంలో వాడికి కూడా సేవ చేశాడు కృష్ణావతారంలో. కృష్ణుడంటే అది, భగవంతుని యొక్క ప్రేమ అంత గొప్పది. మీరెవరైనా పురాణం వింటే లాభం ఏమిటో చెప్పమంటారు? ఇప్పుడు నేను శ్రీధరుడు చెప్పిన మాట చెబుతున్నాను. ఎవరైనా భాగవతం ఇలాగే తన్మయత్వంతో ప్రీతితో గురువు మీద భక్తితో వింటే శ్రీకృష్ణుడు ఈ వంశం వాళ్ళు అంతమయ్యేదాకంటే కలియుగాంతం వరకు ఆ వంశంలో వాళ్ళకి సేవ చేస్తాడు. మీకే, మీ కేవలం ఏదో కైవల్యం ఇవ్వడం కాదు, మీరంతా ఎలాగో మోక్షం పొంది తీరుతారు శ్రద్ధతో వింటున్నారు కనుక. మీ వంశంలో మళ్ళీ మీ పిల్లలు, మీ పిల్లలు, ఆ పిల్లలంతా కలియుగాంతానికి కానీ వంశం అంతం అవ్వదుగా. అంత తేలిగ్గా ఎక్కడో కానీ అంత తేలిగ్గా వంశాలు అంతమవ్వ, మరీ పాపాలు చేస్తే తప్ప. అంటే కలియుగాంతం వరకు మీ వంశస్థుల్ని చల్లగా చూస్తట కృష్ణుడు. ఏది ఒక్కసారి ఇలాంటి ప్రదేశంలో భాగవతం వింటే, భక్తితో వింటే, శ్రద్ధతో వింటే. అందుకే కృష్ణుడిని నిజంగా పూర్తిగా కరుణామూర్తి అన్నారు. పదే పదే మనం గుర్తుపెట్టుకోవాలి, అవ్యాజ కరుణామూర్తి. అటువంటి కృష్ణుడిని చూచింది, ఒక కోతిపాలు చేస్తున్న కృష్ణుడిని చూచింది, వెన్నపూస కోతికి పెడుతున్న కృష్ణుడిని చూచింది, వెంటనే చేతిలో ఉన్న కొరడాకర్ర చెడిపించింది. ఎరా, ఎంతకాలం ఈ పిచ్చపనులు చేస్తావో నేను చూస్తానరా, అక్కడేమో కొండ పగలగొడతావా, మొత్తం పెరుగంతా నేలపాలు చేస్తావా, వెన్నంతా తింటావా, ఇక్కడికి వచ్చి మిగిలిన వెన్నంతా కోతులకు పెడతావా, కోతి బుద్ధులు నీవి, ఇవాళ నిన్ను పట్టుకుని కొట్టకపోతే పట్టి నేను నీ అమ్మనే కాదురా అని వెంటబడింది. వెంటనే కృష్ణుడు రోలు మించి కిందకు దూకేశాడు. గజ్జలు గల్లని మోయగ అజ్జలు దుక్కుటలు మాని అధిజవమున యోషిజ్జనములునగ తల్లియు తన పద్జందను దేర అతడు పరువిడన దీప. కాళ్ళకి గజ్జలుండేవి పూర్వం మగాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. శ్రీకృష్ణుడి కాళ్ళకు కూడా అందెలున్నాయి. కాలి గజ్జలు గల్లు గల్లుమని మోస్తూ ఉండగా తల్లి తన వెంట కొరడాకర్ర కూర్చుకొని పరిగెడుతూ వస్తూ ఉండగా ఆడవాళ్ళు చూసిన వాళ్ళు పకపక నవ్వుతూ ఉండగా ఈయన అటు ఇటు చిందులు తొక్కడం మాని మహావేగంగా పరిగెత్తాడు. ఆయన ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు, వెనక వాళ్ళమ్మ పరిగెడుతోంది. బాలకృష్ణుడి చేతిలో వెన్నపూస తప్పేమీ లేదు, కానీ వాళ్ళమ్మ చేతిలో మంచి కొరడాకర్ర ఉంది. పశువుల్ని కొట్టే కంచీకర్ర అంటారు, అలాంటి కర్ర కొట్టుకుని వెంటబడింది. కృష్ణుడు కుర్రాడు 3 ఏళ్ళు ఆయన, చెంగు చెంగు దూక్కుంటూ పరిగెడుతున్నాడు. వెనకాతల 63 ఇయర్స్ ఆవిడ, 363, ఎంత తేడా ఉందో చూడండి. మరి 60 ఫీట్ కూడా మెయింటైన్ చేస్తూ కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఈ పరుగు పందెం ఉందిట చాలా బాగుంటుంది ఆ పరుగు పందెం చూడటానికి. పద్మాగర్ గారు పరిగెడుతూ ఉంటే వెనకాతలు కసే పరిగెట్టినట్టు ఉంటుంది. అలా ఉందన్నమాట. పిటి ఉష హాస్యని నా చెప్ప ఒకరితో ఒకరు పరిగెత్తినట్టుగా ఇద్దరు పరిగెత్తడం మొదలెట్టారు. పాపం ముసలావిడ అయినా ఆవిడకు ఒక సుఖం ఉందిలేండి. యశోదకి భగవంతుడు ఒక సౌందర్యం ఇచ్చాడు. ఆవిడకి 63 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు చూసినా 3 పదులు 30 ఏళ్ళ అమ్మాయిలాగే ఉండేది. అదేంటో కొంతమందికి అస్సలు నవయౌవనం తప్ప వార్ధక్యం ఉండదు. కొంతమందిని చూడండి, వాళ్ళకి నిజంగా 70 ఏళ్ళు వచ్చినా ముఖం చూస్తే వీళ్ళకి 70 ఏళ్ళు ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. కొంతమందికి 50 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళలో ఉంటారు. కొంతమందికి 25 ఏళ్ళని తిరగండి, 52 ఏళ్ళలో కనబడతారు. అలాగే యశోద ఎప్పుడు చూసినా నవయౌవనవతిలో ఉంటుందన్నమాట. అందువల్ల ఆవిడ కొంత పరిగెత్తగలిగింది. ఈ పరుగు పందెం ఎంత బాగుందంటే, స్తంభాధికమ్ములు తనకు నడ్డం పైన ఇట్టట్టు చని పట్టని నివాని, ఏ దశ వచ్చునో ఇది ఎన్ని పలుమారు సురుగు చుక్రే గంట చూచువాని, ఈ తప్పు సైర్యంపుము ఇంక దొంగిల బోవనేనని మునుముట్ట నేర్చువాని, కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని, కూడవారి పట్టుకొని వెర్రపిల్చుచు చిన్ని వెన్న దొంగ చిక్కెనన్నుచు అలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్ట దలచి. అక్కడ 84 స్తంభాలు ఉన్నాయి. ఈ కృష్ణుడు ఈ స్తంభం నుంచి ఆ స్తంభం నుంచి అటు ఇటు తప్పుకుంటూ, ఇంగ్లీష్ ముక్కలో చెప్పాలంటే జిగ్జాగ్గా పరిగెడుతున్నాడు. స్ట్రైట్గా పరిగెట్టట్లా, ఈ స్తంభం వెనక ఆ స్తంభం నుంచి మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి గిరికీలు కొడుతూ పరిగెడుతున్నాడు. ఈ స్తంభాలు తనకు అడ్డమైపోతూ ఉంటే ఈ పరిగెడుతున్న యశోద స్తంభాన్ని కొట్టుకుని కింద పడిపోయింది. మళ్ళీ లేచేది. ఈ విధంగా స్తంభాలు తనకు అడ్డమవుతూ ఉంటే ఇటు అటు పరిగెడుతున్న కృష్ణుడి వెంట తాను అటు ఇటు పరిగెత్తి పట్టుకోలేకపోయింది. మధ్య మధ్యలో కృష్ణుడు దొంగచూపులు ఇటు ఇటు చూసుకోవడం మొదలెట్టాడట. ఎందుకని, ఈ పక్క నుంచి వస్తుందా ఈ పక్క నుంచి వస్తుందా, అమ్మ ఎటు నుంచి వచ్చి పట్టుకుంటుందో అని దొంగచూపులు చూసుకుంటూ పరిగెడుతున్నాడు ఆయన. మళ్ళీ మధ్య మధ్యలో ఏం చేస్తాడట, అసలే ఆయన ముఖం నలుపు, దానికి తోడు వాళ్ళమ్మ కాటుక పెట్టింది. ఈ కాటుకంతా ముఖానికి ఇలా పూసుకుని కళ్ళు నులుపుకుంటూ అమ్మే కొట్టకేవు అంటున్నట్ట. అసలు మునుముట్ట నేర్చు అని ఆవిడేం పట్టుకోలేదు కొట్టలేదు, కొట్టకుండానే ఏడవడం మొదలెట్టాడు. కొంతమంది స్టూడెంట్స్ చూశారుగా, టీచర్లుగా పనిచేసిన వాడికి బాగా తెలుస్తుంది, మాస్టర్ చేతిలో కర్ర పుచ్చుకోగానే బేరం అంటాడు వీడు, నిజంగా కొట్టలేదు తిట్టలేదు. దాంతో హెచ్ఎం గారు పరిగెత్తుకొచ్చి, ఏం బుద్ధి ఉందా లేదా పంతులు, అనవసరంగా పిల్లని కొడతాం అంటాడు. అలాగే ఈయన పట్టుకోకుండానే కొట్టినట్టుగా ఏడవడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో, అమ్మా ఈ ఒక్కసారికి క్షమించు, ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను, ఈ ఒక్కసారికి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని ఏడుస్తూ క్షమించమని బతిమాలుకుంటున్నాడు. ఇలా బతిమాలుకుంటున్న కృష్ణుణ్ణి, ఏడుస్తున్న కృష్ణుణ్ణి, కాటుక ముఖానికి పూసుకుంటున్న కృష్ణుణ్ణి, స్తంభాల చుట్టూ గిరికీలు తిరుగుతూ పరిగెడుతున్న కృష్ణుణ్ణి, మొత్తం మీద కూడా పరిగెత్తి పరిగెత్తి పట్టుకుందండో ఆవిడ, వాళ్ళమ్మ కదా. అందువల్ల మొత్తం మీద ఆయన గట్టిగా పట్టుకుని, అమ్మాయ లాటరీలో 10 కోట్లు దొరికినట్టుంది అనుకుంది ఆవిడ. అలసిపోయి అలసిపోయి పట్టుకున్నాక ఎక్కడ లేని తృప్తి కలిగింది ఆవిడకి. మనస్సులో ఆవిడ అనుకుందిట, నారదుడు ఇంత పూర్వం ఒకసారి ఆవిడ దగ్గరకు వచ్చి, ఈయన చాలా గట్టివాడు, సనక సనందనాదులకు కూడా దొరకడు, లక్ష్మీదేవికి కూడా దొరకడు, అటువంటి వాడిని నువ్వు దొరకపుచ్చుకున్నావమ్మా, నువ్వు ఎంత అదృష్టవంతురాలు అన్నట్ట. అప్పుడేదో అనుకుంది, ఇప్పుడు ఈయన దొరకగానే ఎక్కడా ఎవరికీ దొరకవని నారదుడు చెప్పాడు. ఇప్పుడు నాకు దొరికావు, మీ అమ్మను రోయ్, నీకంటే 7 ఆకులు ఎక్కువ చదివాను రోయ్ అన్నది. చేత్తో కర్ర ఇలా జడిపించింది. కానీ తీరా ఆ మొహం చూడగానే ఏడుస్తున్న కృష్ణుడిని ఆ ముద్దుల ముఖాన్ని చూచాక కొట్టలేక చేతులాడక కర్ర కింద బారేసింది. ఆవిడ బలహీనత ఆవిడది. నాయన ఏం చెయ్యనరా బాబు, నిన్ను చూస్తే అల్లరివాడు అయిపోతున్నావు, అల్లరి చేస్తున్నావు కదా అని పట్టుకుని కొడదామంటే ఆ ముద్దులు ముఖం చూచి కొట్టలేను. నా బలహీనతని కనిపెట్టి అమ్మ ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకుని అల్లరి ఎక్కువ చేస్తున్నావు అనుకున్నది పాపం లోపల. ఇప్పుడు కొట్టలేదు, చూస్తూ చూస్తూ తిట్టలేదు, అలాగే వదిలిపెట్టలేదు. వదిలిపెడితే పాడైపోతాడేమో, కొడదామంటే ఆ ముఖం చూడగానే ముద్దు వచ్చేస్తున్నాడు ఆయన. కృష్ణుడు ముఖం చూస్తే ముద్దు వస్తుంది కదా. మరి ఇప్పుడు చిన్నప్పుడు ఆ పిల్లలను చూస్తే అందులో కృష్ణుడు లాంటి ఆ పరమాత్మ సౌందర్యం చూస్తే ఎవరికైనా ముద్దు వస్తుంది. ఇప్పుడు ఆయన చూస్తే వస్తుంది ముద్దు వస్తుంది. చిన్నప్పుడు ఆ లీలలు వేరు, ఆ ముఖం వేరు. అందుకని ఆవిడ ఆ ముఖాన్ని చూచి ఇప్పుడు ఏం చేయను నేను, నా కర్తవ్యం ఏమిటి, వీడా పాడైపోతున్నాడు, నేనా చూస్తూ చూస్తూ కొట్టలేను, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి. బాలుడి తండ్రిని భావింతునందున ఏ పెద్దలును నేరీ క్రమంబు వెర్రపెరుంగుటకునై వినుపిల్తునందున తనుదానయై బుద్ధి దప్పకుండు వెర్రపుతో గట్టిగా వెర్రపిల్తునందున కలిగిలే కొక్కడుగా నిలేడు. ఒండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడని దిక్క చోటు లేదు. ఇతడు చిన్నపిల్లాడు కదా అనుకుందామా అంటే అంతకంతకీ విజృంభిస్తున్నాడు. పోని కొడదామా అంటే మనస్సు అంగీకరించదు, వెళ్ళని ప్రదేశం ఉండదు. ఈ పిల్లవాడిని దారిలో పెట్టడం ఎలా? దీనికి ఒకటే మార్గం, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు, గారం చేయటం వల్ల క్రమక్రమంగా మారాన్ చేస్తున్నప్పుడు కొట్టకపోయినా కట్టేస్తే పిల్లలు బాగుపడతారు అని పెద్దలు చెప్పారు. దండశాస్త్రం అని ఒక శాస్త్రం ఉన్నది. ఆ శాస్త్రంలో ఏమన్నారంటే చిన్నపిల్లలు కొట్టడానికి ఇష్టం లేకపోతే ఓ స్తంభాన్ని కట్టిపారేయమన్నారు. కట్టేస్తే ఏమవుతుంది, వాడికి బుద్ధి వస్తుంది, ఏడుస్తాడు, ఇంకెప్పుడు ఈ తప్పుడు పని చెయ్యను అంటాడు. కాబట్టి వీడిని కట్టి వేసినట్టయితే అందులో మా దొడ్లో రోల్ ఉంది, ఈ రోలుకి కట్టేసామంటే ఏ వీడు కదలకుండా పొడి ఉంటాడు, బుద్ధి వచ్చాక అప్పుడు ఇప్పుదాం అనుకుని కృష్ణుడు చెవి గట్టిగా పట్టుకుని ముందుగా ఇలా బెదిరించింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, ఎన్నడును వెన్న కానరట గదా, చోరత్వం వించుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు కలరే. వీరెవరండి? ఓ శ్రీకృష్ణులు గారంటే తమరేనా అంది పిల్లల్ని పట్టుకుని. శ్రీకృష్ణులు గారా, కశ్యప్ గారా అన్నామంటే వ్యంగ్యంగా తిట్టడం అని అర్థం. వీరెవరు శ్రీకృష్ణులు గారంటే తమరేనా? అసలు దొంగతనం అంటే ఎప్పుడు ఎరగరట, మీ జీవితంలో దొంగతనమే చేయలేదట. వెన్న మొహం చూసెరగరు, అబ్బే మా కృష్ణుడు వెన్న ఎరగడండో, ఎవరింటికి వెళ్ళలేదు, వెన్న తినలేదట, దొంగతనం చేయలేదట. ఇంత నిజాయితీపరుడు నీతివంతులు ఈ ప్రపంచంలో మరొకరుంటారా? నీతికి మారుపేరు మా కృష్ణుడు అని వ్యంగ్యంగా దెప్పింది. ఇప్పటికి దెప్పడం పోయింది, వాచ్యం అయిపోయింది. ఇందాక వ్యంగ్యం, ఇప్పుడు వాచ్యం అయ్యింది. లోపల లోపల దాచుకున్న కోపం కొంచెం తన్ని బయటకు వచ్చిందనమాట. ఒరే ఎన్నిసార్లు చెప్పమంటావు నా, నీకు చెప్పిన మాట ఒక్కసారన్నా వింటున్నావా? చెప్పి చెప్పి విసిగిపోతున్నాను నేను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినవు, ఎన్ని అల్లరి పనులు చేయాలో అన్నీ చేస్తున్నావు. తోయంబులివి అని తొలగకత వచ్చేది, పక్కన నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లలో కడితే ప్రమాదం అంటే వినిపించుకోకుండా నీళ్లలో ఈత నేనే మత్స్యం అంటావు. నువ్వేమన్నా నిజానికి చేపవా అంటే ఏమిటి, మత్స్యావతారాన్ని స్ఫురణకు తీసుకొస్తాను. ధరలవు గట్టయిన ధరలనెత్త, అప్పుడప్పుడు అక్కడ కొండలుంటే ఈ కొండ కిందకి ఎడతాను, కొండ నా వీపు మీద పెట్టండి, కొండని వస్తాను అంటావు. అంటే ఇందులో ఏం కనబడుతుంది, కూర్మావతారం. మంటితో నాటలు మానవు, చీటికి మట్టికి మట్టితో ఆడతాడు, దంతాలు బయటపెట్టి ఈ దంతముల మీద భూమిని ఎత్తి వస్తానంటావు. మట్టితో ఆడటం ఏంట్రే అంది, అంటే వరాహావతారం. ఉన్నత స్తంభంబు లోపబోయేదు, పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి ఇంట్లో, ఈ స్తంభాల దగ్గరికి వెళ్ళి ఊపి ఇవి పగలు కొట్టుకుని ఇందులోంచి బయటకు వస్తానంటాడు. ఇందులో ఏం కనబడుతుంది, నరసింహావతారం. అన్యుల నల్పంబులు అడుగంగ వారెదు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూడు అడుగులు ఇవ్వండి అని అడుగుతావు. పనికి మాలిన వస్తువులు, అల్ప వస్తువులు అడుగుతావు. అల్ప వస్తువులు అడుక్కోవలసిన కర్మ ఏమిటంది అంటే ఇందులో ఏముంది, వామనావతారం ఉన్నది. రాచవేటలు చాలా రవ్వ తెచ్చరు. రాచవేట అంటే రెండు అర్థం, క్షత్రియులు వేటాడడం, క్షత్రియులు వలి వేటలాడడం. గొడ్డలు గుచ్చుకుని అప్పుడప్పుడు తలకాయలు నరుగుతాను వేటాడతానంటావు అంటే ఏమిటనమాట, పరశురామావతారం. అలయవు నీళ్లకు నడ్డంబుగట్టగా యమునాది ఎదురుగుండం ఉంది, దీని మీద నేను వంతిన కడతాను, అవతల ఒడ్డు కడతాను అని ఇసుక తీసుకెళ్ళి అందులో వేస్తాడట, కర్రలు అందులో వేస్తాడు, వంతిన కడతానంట. అంటే రామావతారం. తర్వాత ఏం చేస్తావు, ముసలివై హరివృత్తి మొనయ్య దూచదు, రోకలుచ్చుకుని అప్పుడప్పుడు శత్రువులు తలకాయలు పగలగొడతానంటాడు. అంటే అవతారం ఇందులో బలరామావతారం. తాలాంకో ముసలి హలి, బలరాముడు ముసలి అంటే ముసలం ధరించినవాడు. ముసలి అంటే ముసలాడు కాదు సుమా, సంస్కృతంలో ముసలమును ధరించిన వాడిని ముసలి అంటే రోకలి ధరించినవాడు. రోకలి నాగలి ఈ రెండు బలరాముడు ధరిస్తాడు. నాగలి ధరించటం వల్ల హలి, ముసలము ధరించటం వల్ల ముసలి అన్నారు. రామావతారం తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బలరామావతారమే చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా మీకు, భాగవతంలో వరుసగా మత్స్యావతారం చెప్పారు, కూర్మావతారం తిప్పారు, వరాహావతారం చెప్పారు, నరసింహావతారం చెప్పారు, వామనావతారం చెప్పారు, పరశురామావతారం చెప్పారు, రామావతారం చెప్పారు, బలరామావతారం చెప్పారు, బుద్ధావతారం చెప్పారు, కల్కి అవతారం చెప్పారు. కానీ ఎక్కడ కృష్ణావతారం గురించి ఈ పద్యంలో రాలేదు చూడండి. అంటే కృష్ణుడు డైరెక్ట్ భగవంతుడు, అందువల్ల ఆయన సామాన్యమైన ఈ అవతారాల్లోకి రాకుండా ఉన్నాడు. అందుకే భాగవతంలో ఈ పద్యంలో ఏమంది, రామావతారం తర్వాత ముసలివై హరివృత్తి మొనయదూచదు అంది, రోకలు పుచ్చుకుని శత్రువులు చీల్చేస్తానంటావు, అంబరంబు మొలకు నడుగవు, వస్త్రములు లేకుండా తిరుగుతావు, దయా అహింస అంటావు. అంటే ఏమిటి, బుద్ధావతారం. ఇంకా కల్కితనములే అల పుత్ర, ఎందుకనే ఈ జానతనం ఆడంగితనం అని రెండు అర్థాలు. కల్కి అంటే జాన, బాగా ఆరితేరిన పెరసన్, స్కిల్డ్ పెరసన్ అని ఒక అర్థం, ఆడంగితనం అని ఒక అర్థం, రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందులో కల్కి అనే అవతారం కనబడుతున్నది, దాంతోపాటు ఆడంగితనాన్ని అర్థంగా తీసుకుంటే మోహిని అనే అవతారం. కానీ నిజానికి మూలంలో చూస్తే మాత్రం కేవలం కల్కి అని మాత్రమే వాడారు. తెలుగులో కల్కి అనే శబ్దానికి మాత్రం రెండు అర్థాలు ఉంటాయి. ఈ పది అవతారాలు చెప్పింది ఆవిడ. అందుకనే భక్త జయదేవుడు దశావతార స్తోత్రం రాస్తూ ఎక్కడ కృష్ణుడు ఎత్తుకోకుండా కృష్ణుడే ఈ అవతారాలు ఎత్తాడని కృష్ణుడిని స్తుతిస్తూ ఈ పది అవతారాలు చెప్పాడు. చాలామంది అనుమానించారు, ఇదేంటండి రామావతారం తర్వాత మళ్ళీ బలరాముడిని చూపిస్తాడు, బుద్ధుడిని చూపిస్తాడు, మాట వరస కూడా కృష్ణుడు కనపడ్డ ఏమిటంటే కృష్ణుడు డైరెక్ట్ భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే కృష్ణుడినే స్తుతిస్తారు. నిజం చెప్పాలంటే జయదేవుడికి విష్ణు అవతారాలు ఎత్తాడంటే ఒప్పుకోడు, కృష్ణుడే విష్ణు అయ్యాడు, కృష్ణుడే ఇన్ని అవతారాలు ఎత్తాడంటాడు. ఇప్పటికీ ఇష్కాన్ వాళ్ళు అంతే, కృష్ణుడు నిజంగా పరమాత్ముడు గనక, కృష్ణస్తు భగవాన్ స్వయం గనక, కృష్ణుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు గనక కృష్ణుడిని అవతారము కింద లెక్కేయకుండా చెబుతారు. అందువల్ల నాకు కూడా ఆ సంప్రదాయం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా గౌడీ మఠానికి వెళ్ళండి, కొవ్వూరులో ఆ కృష్ణుడిని తలుచుకుని పులకించిపోతారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళండి, బృందావనం వెళ్ళండి, ఆ కృష్ణుడిని తలుచుకుంటే ఆనందంతో ఉంటారు. కృష్ణుడి యొక్క సంపూర్ణ చరిత్ర తెలియాలంటే బ్రహ్మవైవర్త పురాణం, నారద పురాణం ఇటువంటి వాటిలో పెడితే ఇంకా ఇంకా కృష్ణలీలలు బాగా తెలుస్తాయి. ఏదైనా మీరు అదృష్టవంతులు, కృష్ణుడి గురించి చెబుతూ ఉంటే పులకించిపోనివాడు, పరవశించిపోనివాడు ఎవడుంటాడు? అందుకే ఆయనకి మనం ఎప్పుడూ జయం కోరుకోవాలి. భగవంతుడికి మనం జయం కోరుకోవడం ఏమిటి అంటే, భగవంతుడికి మనం జయం కోరుకుంటే ఆయనకి ఏది కోరితే అది మనకి నిరంతరం ఇస్తాడు. అందుకని జయం కోరుకోవాలి. ఇప్పుడు అర్థమైందా, భక్త జయదేవుడు జయ జగదీశ హరే, ఓ హరి ఓ జగదీశ నీకు జయము కలుగుగాక అన్నాడు. దాంతో ఆ భక్తుడికి జయం కలుగుతుంది. మీరు కూడా అనండి జయ జగదీశ హరి అని, నాకు చాలా ఇష్టం.